ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతీ నెల ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ మాసంలో మహాపరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ 86 సంవత్సరాల అవనీ సంచారంలో జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ విఎస్ఆర్ మూర్తిగారు ప్రవచన పంచాహ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
భగవానుడితో కూడి ఉండి కూడా ఆ దారం పరిమళం యొక్క ఒక భాగాన్నైనా గనక అంటించుకోకపోయినట్లయితే ఎవరికి నష్టము అంటే స్వామి మాటలో సాధకుడిదే నష్టం. పొందాలి. దేన్ని పొందాలి? భాగవత పరిమళాన్ని పొందాలి. భాగవత అంటే పరమేశ్వరుడి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తులు కలిపితే భాగవత తత్వం కాబట్టి పరమేశ్వరుడి యొక్క దివ్య భావనాగరిమలో మనం సంచారం చేస్తూ ఉండాలి. స్వామి బృందావన్ బాయ్స్తో మన ప్రశాంతి నిలయంలో మాట్లాడుతున్నప్పుడు ఓ చిన్న చర్చలాగా వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు స్వామి చెప్పారు, స్వామి అసలు ఆచరించారా లేదా అని చిన్న చిలిపి ప్రశ్న వేసుకొని, ఎందుకు వేసుకున్నాము, స్వామి ఎలా ఆచరించారో తెలుసుకుంటే దానిని ఎలా అనుసరించాలో మనకు తెలుస్తుంది గనక. అసలు ఆచరించారా లేదా అన్న ప్రశ్నకి అసలు ఆచరణే అది, బోధే అది, మూలమే అది, సత్యమే అది. ఆ స్వామి సత్ చిత్ ఆనంద స్థితిలోనే ఉన్నారు. స్వామి కూడా ఈ ప్రపంచంలో మానవమానాలు రెండూ సమానంగా భరించారు. భరించారా ధరించారా? నిజానికి భరించనూ లేదు, ధరించనూ లేదు. ఏమిటి, కేవలం అవధరించారు మాత్రమే. విన్నారు, ఎవరో ఏదో నువ్వు దేవుడు కాదన్నారు, అవుననుకో అన్నారు. స్వామి నువ్వే దేవుడు అన్నారు, అవుననుకో అన్నారు. వాడు అవునన్నా మరొకడు కాదన్నా ఆయన దేవుడు కాకపోతే కదా, ఆయన సత్యం కాకపోతే కదా దేవుడు అనేటువంటి మాట చిన్న మాట. స్వామి విషయంలో నా అనుభవంలో, నా భావనలో, నా అధ్యయనంలో ఒక చిన్న ఎరుక ఏమిటంటే స్వామి ఈజ్ నాట్ ఎ మియర్ గాడ్, స్వామి ఈజ్ ఎ ఫినామినన్. సర్వదేవీ దేవతలకి, సర్వదైవ స్వరూపాలకి, సర్వదైవ శక్తులకి మూలమైన ఆ ఫినామినన్ ఏదైతే ఉన్నదో అది మాత్రమే సత్యసాయి భగవానుడు తప్ప. స్వామి దైవం, స్వామి దైవం అంటే దైవం వరకు మనం అర్థం చేసుకున్నాం, ఫినామినన్ స్థాయికి కూడా వెళ్ళాలి. దైవము అంటే దేవులాడేవాడు దైవం అన్నారు స్వామి. దేవ అంటే ఆట అని అర్థం. ఆయన ఆడుకుంటారట, మనకు ఆ పద్యం ఉంది కదా, ఆ రామచంద్రుడై ఆ రామచంద్రుడై, ఆ మహావిష్ణువే ఈ మహావిష్ణువై అని అంటూ పరమాత్మను బొమ్మలాటగాడు. ఎంత అందంగా చెప్పారో చూడండి. ఆ పరమాత్మ ఊరిక బొమ్మలాడుకునే ఆటగాటవాడు, వచ్చి తాను జీవుల రంగస్థలాలను నిలిపి తనని జీవుల్ని పెట్టుకొని ఆటాడుకుంటున్నట్ట. మన చిన్న పిల్ల, 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్ల ఊహ తెలుస్తున్నటువంటి వేళ లక్కపిడతలలో ఏదో పోసినట్లు, తాను ఏదో వండినట్లు, అమ్మా నేను వండాను నువ్వు చేయి చాపమన్నట్లు, మనం కూడా మన పిల్ల ఏదో ఆ లక్కపిడతలో వండినట్లు, మనం తిన్నట్లు ఇద్దరూ అభినయించారు కదా. అలాగే జీవుడు పరమాత్మ కూడా ఈ ప్రపంచంలోకి వచ్చి 2 ఆటలు ఆడుకుంటారు. అయితే అది దేవుడి ఆట, మనది దేవుల ఆట. ఆ దేవులాట అంటే వెదుకులాట. దేనిని వెదుకులాట అంటే దైవం ఎక్కడున్నాడు 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 అని వెతికితే అసలు ఎక్కడ లేడు. ఆ సత్తు ఎక్కడ లేదు. ప్రహ్లాద చరిత్ర మనకేం చెప్తున్నది, సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని తెల్లవారిన తర్వాత ప్రహ్లాదుడు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు వచ్చి అడుగుతాడేమో నా భక్తుణ్ణి, ఏమిరా హరిని చూపిస్తానన్నావే, అదిగో ఆ స్తంభం మా తాత కట్టాడు, ఇంకోటి ముత్తాత కట్టాడు, ఇది నేను కట్టాను, నేను కట్టినటువంటి దాంట్లో నువ్వు చెప్పిన హరి ఉండటానికి వీల్లేదు గనక దీంట్లో చూపించు అంటాడేమోనని తెల్లవారటానికి ముందే ఆ క్రితం రాత్రే శ్రీ మహావిష్ణువు అంతఃపురంలో ఉన్న ప్రతి అణువులోనూ తన విష్ణుత్వాన్ని నింపుకొని ఉన్నాడట. నింపుకొని ఉంటే వాడు అనుకున్న ప్రకారమే ప్రహ్లాదుడు అనుకోని చోటే దెబ్బగొట్టాడు, అక్కడి నుంచే నారసింహుడు వచ్చాడు. అంటే పగలు కానీ రాత్రి కానీ, వెలుపల కానీ లోపల కానీ, నరుడు కానీ మృగము కానీ, ఒక పరమాద్భుతమైన ఎవరికి గోచరించని, ఎవరికి అందని, ఏ హ్యూమన్ మైండ్ కాంప్రహెండ్ చేయలేని మనోతీతమైన దివ్య భావనాకృతిగా జ్వజ్వల్యమానమైనటువంటి తేజోరూపంగా సాయం సంధ్య వేళ తనను తాను పరమాత్మ ఆవిష్కరించుకున్నాడు. కనుక పరమాత్మ ఎలా ఉంటాడు అంటే రాముళ్లా ఉంటాడా, కృష్ణుళ్లా ఉంటాడా, మరొకళ్లా ఉంటాడా అంటే అన్నీ తానై ఉంటాడు, అంతా తానై ఉంటాడు. ఇది బ్రహ్మసూత్ర భాష్యం. అసలు ఈ సర్వ ప్రపంచము కూడా ఒక ముద్ద. ఆ ప్రపంచంలో అభివ్యక్తమైనప్పుడు మనం అబ్బురపడిపోతాం. స్వామి ఒక ఉంగరాన్ని ఇచ్చినప్పుడు, ఓ గొలుసునిచ్చినప్పుడు, ఒక రోగాన్ని పోగొట్టినప్పుడు, ఏదో జరగబోయేది ముందే చెప్పినప్పుడు ఆశ్చర్యపోతాం. చాలా చిన్న సిద్ధులు ఇవి. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇవి అన్నీ కాదు బంగారు, ఏనుగు నడిచి వెళ్ళిపోతున్నదే, దాని మీద ఒక చిన్న దోమ వాలితే దోమని పట్టుకున్నావే కానీ ఏనుగుని వదిలిపెట్టావు, నష్టపోతావు, జాగ్రత్త అన్నారు. కాబట్టి మానవుడికి దైవమునందు ఇందాక చెప్పిన ఫినామినన్ అనబడేటువంటి దాన్నే వేదాంత భాషలో సత్ అన్నారు. ఆ సత్ ఈజ్ ఫినామినన్, దాన్ని గనక పట్టుకున్నట్లయితే దట్ ఫినామినన్ కెన్ బి మెనీ ఫినామినా. ఇట్ ఇస్ అ పాలీ ఫినామినా, మెగా ఫినామినా, మ్యాక్రో ఫినామినా, మైక్రో ఫినామినా, సూక్ష్మ సూక్ష్మేతరంగా ఎట్లాగైనా ఉండవచ్చు గనక దానిని పట్టుకోగలిగినటువంటి ఒక అంతరంగ సిద్ధిని, ఆత్మైక శుద్ధిని, పరిపూర్ణమైన సంసిద్ధత్వాన్ని మనం గనక పొందగలిగినట్లయితే ఆ సత్ ఈ ప్రపంచమంతా ఉన్నది. ఈవేళ మనం జడమైనటువంటి ఒక కుర్చీలో కూర్చున్నాం, జడమైనటువంటి ఒక మైక్ ద్వారా మాట్లాడుతున్నాం, కుర్చీలో కూర్చున్నాం అంటున్న ఈ దేహం కూడా జడమే. ఇది ఒట్టి కట్టె, ఈ కట్టెకి ఏం లేదు, కానీ కట్టె లోపల ఉండవలసినదంతా ఉన్నది. ఏమున్నదంటే, యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, నేను 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 అని నిత్యము ప్రకాశమానమవుతున్నటువంటి ఆ అఖండ జ్యోతి ఏదైతే ఉన్నదో అది సత్తుగా ఉన్నది. ఆ సత్ అనబడేటువంటి మాట, అందుకనే గురునానక్ సత్నాం 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 బోలు కదా, సత్ అనబడే పేరు అనే సత్ అంటూ అంటూ ఉండు అని. సత్తుకి నామం లేదు, సత్తుకి రూపం లేదు, సత్తు అంటే శక్తి, ఆ సత్ అంటే సత్తువ అనర్థం. ఆ సత్తువ అంటే మూలశక్తి. మూలకణాలు గనక పోయినట్లయితే ఎట్లాగైతే ప్రోజినీ లేదో, ఎట్లాగైతే సృష్టి మళ్ళీ మల్టిప్లికేషన్కి నోచుకోదో, అదేవిధంగా పరమాత్మ యందు గనక మన భావాలు స్పష్టంగా లేకపోతే, పరమాత్మ శక్తితో మన శక్తి అనుసంధానం కాకపోతే, మనం చిత్తుగానే ఉండిపోయినట్లయితే చిత్తుగా ఉండిపోతాం అంతే. సత్తుతో కూడితే, సత్తు చిత్తులు కలిస్తే అది ఆనంద స్వరూపమవుతుంది. కాబట్టి సత్యసాయి భగవానుడి యొక్క సత్యబోధ, సత్యానికి వారు ఇచ్చినటువంటి నిర్వచనము, బ్రహ్మానికి ఇచ్చినటువంటి నిర్వచనం గనక ఇది పరిణామసహమైనటువంటి మానవుడు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలలో సత్ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ సత్ లేకుండా ధర్మం లేదు. ఎందుకంటే ఆధారం సత్, ఏదోటి ఉండాలి. నే కూర్చోవాలి అంటే కుర్చీ ఉండాలి, కుర్చీ ఉండాలి అంటే నేల ఉండాలి, నేల ఉండాలి అంటే పిల్లర్ ఉండాలి, పిల్లర్ ఉండాలంటే ఫౌండేషన్ ఉండాలి, ఫౌండేషన్ అంటే భూమి ఉండాలి. ఇట్లా ఇది ఎట్లాగైతే ఒక పరంపరో, ఇది ఎట్లా ఒకదానితో ఒకటి లింకప్పై ఉన్నాయో, ఒక గొలుసుగా కొహెసివ్గా ఉన్నాయో, సత్తుతో మనము కూడినంతకాలం, సత్తు యొక్క నామంతోనే ఉన్నంతకాలం సత్తు యొక్క యథార్థ స్థితి మనకు తెలియదు గనక ఆ సత్యాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. స అంటే సహా అని స్వామి, సహ మహా అర్ణవ గ్రంథం అని ఒకటి ఉంది, మహార్ణవ గ్రంథం అది, మహామంత్ర అర్ణవ గ్రంథం. అర్ణం అంటే సముద్రం, మహామంత్రాలన్నీ దాంట్లో ఉంటే పరమేశ్వరుడికి అసలు ఏం పేరు పెడదామని ఆలోచించారట. సహా అనమంది వేదం. సరే రాముడుగా వస్తే రాముడు, కృష్ణుడిగా వస్తే కృష్ణుడు, అది వేరు. ఈ రామకృష్ణులకు కూడా ఏదన్నా మూలమో పేరున్నదా అంటే సహ. ఆ సహ తల్లితనంతో గనక కూడి ఉన్నట్లయితే, ఆయి అయినట్లయితే సాయి అయింది. స్వామి పరిష్కార మార్గాన్ని మనకు చెప్పారు గనక, ఈ సహ దేహంగా ఉన్నట్లయితే. సరే దేహమూ లేదు, ఈ ఫినామినాగానే ఉన్నది, సత్గానే ఉన్నది. దాన్ని ఎలా విచారణ చేయాలి అంటే, ఆ సత్ అనబడేటువంటిది ఎలా ఉన్నది, రాముడుగా కృష్ణుడుగా సత్యసాయిగా శిరిడీ భగవానుడుగా ఎట్లన్నా ఉండనివ్వండి, ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. అకార ఉకారం అకారములు ఏవైతే కూడి ఉన్నాయో, అకారము అగ్నిబీజమై, మకారము చంద్రబీజమై, ఉకారము శక్తి బీజమై, మూడు ఎక్కడైతే కూడి ఉన్నదో అది ఓంకార ప్రప్రథమ ప్రణవనాదంగా ప్రణవాక్షరంగా మార్పు చెందకుండా ఉన్నదో, అన్నింటికీ కూడా ఓం అని గనక చదవకపోతే తర్వాత వచ్చే మంత్రం ఎంత బీజాక్షరాలున్నా ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ఎటువంటి వారినైనా శ్రీకారం చుట్టకుండా మనం పలకరించినట్లయితే, మనం ఎవరికైనా ఉత్తరం రాస్తే మహారాజశ్రీ అని రాసేవాళ్ళు, ఆ శ్రీకారములో షకార రకార ఈకారములు ఉంటాయి. ష అంటే శారద, రా అంటే రమ, ఈ అంటే ఈశ్వరి పార్వతీదేవి. ఆ మూడు యొక్క శక్తి ఒక్కటి అయినట్లయితే అటు ఓంకారమైనా ఇటు శ్రీకారమైనా మానవ దేహము యొక్క ప్రాకారం కాబట్టి ఈ ప్రాకారాన్ని తొలుచుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. దేవాలయం దాకా వెళితే దేవుణ్ణి చూసినట్టు కాదు, దేవాలయంలోకి వెళ్ళాలి, వీణాదండమైన ధ్వజస్తంభాన్ని తాకాలి, మూడు ప్రదక్షిణలు చేయాలి, మూడు అవస్థలు దాటాలి, గర్భాలయంలోకి వెళ్ళాలి, చిరుచీకట్లో మెరుస్తున్న పరమాత్మని చూడాలి. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే లోపలికి వెళితే తప్ప పరమాత్మ అనుభవంలోకి రాడు. పై పైన చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈ సత్ అర్థం కాదు గనక, ఈ సత్ అనబడేటువంటి దానికి నిర్వచన పూర్వకంగా స్వామి ఎలా ఉన్నారు అంటే, 86 సంవత్సరాల అవనీ సంచారం అదొక మహా ఆనంద ప్రవాహం. అది ఎందుకని ఆనందంగా ఉన్నది, అంత ప్రవాహ వేగంతో ఎలా ఉండగలిగింది ఇటువంటి ప్రపంచంలోనంటే, దానికి ఏమీ అక్కరలేదు గనక, అది పొందవలసినదంటూ ఏమీ లేదు గనక, అది అన్నింటినీ అందించగలదు గనక అది ఆనందంగా ఉన్నది. మనం ఉన్నాం, ఎవరి దగ్గరన్నా ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నాం, ఎలా ఉంటుంది, మనసు కించబడుతుంది, అయ్యో తీసుకోవలసి వచ్చిందే అని కుంగిపోతాం. మనమే మరొకడికి ఇచ్చాం, ఎలా ఉంది, మహానందంగా ఉన్నది. ఎంత ఆనందం అంటే నేను కూడా ఇవ్వగలిగాను కదా, నేను కూడా చేయగలిగాను కదా. అందుకనే సత్యసాయి భగవానుడు ఈ సత్ అనబడేటువంటి దాన్ని సేవగా మార్చారు. ఆ సేవ ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందం మనకి అనుభవంలోకి రావాలి గనక, మనం చేసేటువంటి సేవకి మూలం ఏమిటంటే మన దగ్గరున్న డబ్బు కాదు, మన దగ్గరున్న ప్రజ్ఞ కాదు, మనం పొందిన అవకాశాలు కాదు, మనకి భగవానుడిచ్చిన అనుగ్రహం మాత్రమే. ఆ అనుగ్రహం ఎందువల్ల ఏర్పడింది అంటే, ఆ సత్తుని పట్టుకోవాలి అంటే మనది కాని వారిని, మనకు చెందని వారిని, మనతో ప్రమేయం లేని వారిని, కానీ వారెవరో వేరువారు కారన్న భావనలో ఉండేట్టుగా సేవాయోగాన్ని సత్పదార్థంగా సత్ప్రవాహంగా స్వామి మనకు పరిచయం చేశారు. అలాగే స్వామి యొక్క స్థితి ఏమిటి, ఎలా ఉంటారు, మనమందరం ఓ 100,000 మంది ఆయన ముందు కూర్చుంటాం, మన ఆలోచనలన్నీ ఆయన యందు ఉంటాయి, మరి ఆయన ఆలోచన మనందరి యందు ఉండాలి. మనకు ఒక ఆలోచన ఒక పరమాత్మ, కానీ ఒక పరమాత్మ కోటి ఆలోచనలు ఉన్నాయా అంటే, అది ఎంత స్పీడ్ ఆఫ్ థాట్ భగవానుడంటే, నువ్వు ఎక్కడ కూర్చో, ఎక్కడ ఉండు, ఎట్లా ఉండు, ఏమనుకుంటుండు, దానికి సమాధానం వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ద హయ్యెస్ట్ యాంటనా విచ్ స్వామి హ్యాస్, ద యాంటనా ఆఫ్ లవ్, యాంటనా ఆఫ్ గ్రేస్, యాంటనా ఆఫ్ కంపాషన్. ఈ కరుణ, ఈ దయ, ఈ జాలి, సానుభూతి, వాత్సల్యము, అజరామరమైనటువంటి ఒక జీవభావన, దైవభావన అన్నీ సమన్వయం చేసుకున్నటువంటి సత్ కనుక తాను సృష్టించిన ఈ సృష్టిని ఎలా చూసుకోవాలో, ఈ జగత్తుని ఎలా మరమ్మత్తు చేసుకోవాలో, దీనిని ఎలా బాగుపరచుకోవాలో, దీనిని ఎలా నడిపించుకోవాలో, ఎవరెవరు ఏ కాలంలో ఏ పాత్ర వహించాలో, ఆ పాత్రకు కావలసినటువంటి సన్నివేశాలు ఎలా ఉండాలో, అన్నీ ఒక్క మాస్టర్ దగ్గర ఉంటాయి. ఆ మాస్టర్, ఆ జగదీశుడు, జగదాతీతుడు, జగద్రక్షకుడు, జగదక్షుడు, పూర్ణుడు, జగన్మోహనుడు, జగదానందకారకుడు ఎవరు అంటే, ఈ డూలన్నీ కలిపితే డూ లేని సత్. అది సత్యసాయి భగవానుడు అంటే రూపం, సత్యసాయి భగవాన్ అంటే భావం, సత్యసాయి అంటే అవతారం, సత్య అంటే మూలం, సత్. ఆ మూలం కనుకనే దాని స్వభావం ఏమిటి? ఆనందమే దాని స్వభావం. ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి? ఏది ఆశించింది కాదు. ఇది వాడు వచ్చి నాకు చేస్తే బాగుండరని అనుకున్నది కాదు. ఈ ప్రపంచాన్ని తాను సృష్టించుకున్నారు గనక దానిని ఎట్లా నిలబెట్టుకోవాలో, ఎటువంటి వ్యక్తులను తయారు చేసుకోవాలో, ఎవరి యందు ఆ శక్తి ప్రవాహాన్ని నింపాలో, ఏం చేస్తే ఈ ప్రపంచం సర్వానందమయంగా ఉంటుందో, ఎక్కడ యుద్ధం లేదో, ఎక్కడ శాంతి ఉంటుందో, ఎక్కడ స్పర్ధ లేదో, ఎక్కడ సమన్వయం ఉంటుందో, ఎక్కడ సమన్వయము సంయమనము ఉన్నదో, ఎక్కడ సంఘర్షణ లేదో, అటువంటి ఉదాత్త వైఖరిలో సత్యసాయి భగవానుడు నావాడు పెరవాడు అన్న భేదం లేకుండా వీడు నావాడు అని మాత్రం ఏనాడు స్వామి అనుకోలేదు. కనుకనే సత్యసాయి భగవానుడి యొక్క అవతారం సత్ స్వరూపం. అది సత్ ప్రవాహం, అది సత్ భూమిక, అది సత్ వేదిక, అది సత్ మూలిక. ఎందుకనంటే తాను శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళటానికి ఒక కారణం ఉంది. శ్రీకృష్ణుడు చెరసాలలో నుంచి ఆ రోజు రాత్రికే వ్రజభూమికి వెళ్ళటానికి ఒక కారణం ఉంది. ఆ కారణాలు కాల, కార్య, కారణ, కర్తవ్య అనబడేటువంటి నాలుగింటికి లోబడి అవతారాలన్నీ సాగితే సత్యసాయి భగవానుడు చాలా అపురూపమైనటువంటి అవతారం ఇది. ఎందుకనంటే తాను ఎక్కడ దేహాన్ని తీసుకున్నారో అక్కడే సత్తుగా నిలబడి సర్వ ప్రపంచానికి నాభీ కేంద్రమై నాడీ కేంద్రమై సర్వానికి మూలమైనటువంటి ఒక ఎనర్జీ బ్యాటరీగా, ఒక సెంటర్గా తాను నిలబెట్టి అక్కడ నుంచి అనుగ్రహ తరంగాలు ఈ ప్రపంచం మొత్తం వ్యాపింపజేసి అక్కడే దేహాన్ని పరిసమాప్తం చేసుకున్న, దేహత్యాగం చేసిన ఏకైక అవతారమూర్తి భగవాన్ సత్యసాయి. మిగతా వారంతా అక్కడక్కడ అక్కడ ప్రచారం వెళ్ళారు, సంచారం చేశారు. కాలాలున్నాయి, కారణాలున్నాయి. మరి స్వామి కర్తవ్యం ఏమిటి అంటే అహం సత్యబోధక అంటూ సత్యాచార్యులైనటువంటి స్వామి తాను సత్యసాయినని తన అవతార ప్రకటనని May 23, 1940 ప్రకటన చేసి ఈ అవతార పరమార్థాన్ని, తన కర్తవ్యాన్ని, తాను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని 1940 అక్టోబర్ 20వ తారీఖున అవతార ప్రకటన చేసినప్పుడు ఏమన్నారు స్వామి, కుటుంబంతో కానీ, కుటుంబం అంటే ఎవడో ఉండవచ్చు, తల్లితో కానీ, తల్లి పెద్ద మాయ అన్నారు, ఆ మాయతో నాకెట్టి సంబంధం లేదన్నటువంటి ఆ మాట అన్నప్పుడు స్వామి దేహానికి ఉన్నటువంటి ఏళ్ళు ఎన్ని? 14 ఏళ్ల బాలుడు ఈమెతో నాకు సంబంధం లేదు అనగలడా? సత్ కాకపోతే నా తండ్రి పోయినాడే, నా తల్లి పోయిందే, అయ్యో ఎట్లా అన్నాడా? సత్ కాకపోతే. మీరందరూ ఎవరు, మీ దేశాలేమి, మీ కులాలేమని అడిగారా? సత్ కాకపోతే. మీరందరూ ధర్మ మార్గంలో నడవండి అని చెప్పారు? సత్ కాకపోతే. అసలు మీరు దైవమే అని చెప్పారు తాను, సత్ కాకపోతే చెప్పగలరా? కనుక సత్ అనేటువంటి ఒక వైదాంతికమైనటువంటి ఒక సాంకేతిక పదాన్ని ఈ కంటితో, ఈ మనస్సుతో, ఈ హృదయంతో అనుభవించలేని ఒక సత్తుని తన మూలమైనటువంటి స్థితిలో నుంచి సాకారమైనటువంటి పరమాత్మగా అవనీ సంచారానికి వచ్చారు కనుకనే వచ్చ మల్హారమై అన్నాం స్వామిని. శుద్ధ చైతన్యమే ఇక్కడికి వచ్చింది కనుకనే స్వామి ఒకసారి అన్న మాట, ప్రతి శివరాత్రి నాడు లింగోద్భవ వేళ స్వామి దేహం నుంచి వెలువడే లింగాన్ని చూసి అబ్బురపడుతున్నారే, స్వామి నోటి నుంచి వెలువడే ప్రతి మాట లింగం కాదా, అబ్బురపడరేమి అన్నారు స్వామి. వాక్కు అగ్నిస్వరూపం గనక మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు దాటి విశుద్ధానికి వచ్చినప్పుడు, ఆ అగ్ని వాక్కుగా బయటకొచ్చినప్పుడు, అందుకనే స్వామి అవతారమూర్తి గనక మంత్రాలన్నీ మాటలైపోయినాయి ఆయన చేతిలో. అనేకమైనటువంటి అవతారమూర్తుల యొక్క ప్రతిభ, ప్రజ్ఞ, వారి శక్తులన్నీ కేవలము ఒక చిన్న ఆటగా మారిపోయినాయి. అందుకనే స్వామి ఓసారి ఏమన్నారంటే, జీవుడు, మానవుడు ఒక ఎనర్జీ కావాలి అంటే మ్యాటర్ కావాలి, కాబట్టి మ్యాటర్ ఉంటేనే వాడు ఎనర్జీ సృష్టించగలడు, కానీ పరమాత్మకి ఎనర్జీలో నుంచి మ్యాటర్ సృష్టించగలిగిన శక్తి ఉంటుంది. కనుకనే సంకల్పమే మూలం. ఆ మూలము ఎటువంటి సంకల్పం, మనం కూడా అంటాం ఏ సత్సంకల్పమో ఇలా జరిగిపోతుంది అని ఆనందపడతాం కదా, అంటే మనకు తెలుస్తుంది అది మనం సంకల్పించలేదు అని. మరి ఎవరు సంకల్పించారు? ఏ దైవ సంకల్పం అంటల్లా, ఏ సత్సంకల్పమో. ఇక్కడ సత్తుని మంచి అనుకుంటున్నాం కానే కాదు, సత్ అనబడేటువంటిది ఈ కాస్మిక్ వరల్డ్లో ఇందాక చెప్పిన 97.5% ఏదైతే అవ్యక్తంగా ఉన్నదో కనపడకుండా ఉన్నదో అది సంకల్పించిన మాత్రముననే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతాయి. గనక ఆ సత్ సంకల్పించుకుంటే రాముడవుతాడు, సత్ సంకల్పించుకుంటే కృష్ణుడవుతాడు, సత్ సంకల్పించుకుంటే సత్యసాయి భగవానుడవుతాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాముడు అన్నాడు, ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళని రక్షించటం నా బాధ్యత, అధర్మాన్ని ఎవరు ఆచరిస్తున్నారో వాడిని సంహారం చేయటం నా బాధ్యత. రెండవది, శ్రీకృష్ణ పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాచాయష దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని సంస్థాపన చేయటానికి వస్తానని ఒకరు, ధర్మాన్ని రక్షించటానికి వస్తున్నానని ఒకరు, అధర్మాన్ని శిక్షించటానికి వస్తున్నానని ఒకరు ఒక్కొక్క అంశతో ఒక్కొక్క కార్యకలాపంతో వస్తే సత్యసాయి భగవానుడు మూడు ప్రతిజ్ఞలున్నాయి. దీనజనోద్ధరణ, దీనజనుడు ఎవరంటే ప్రపంచంలో భగవత్ సమానమైనటువంటి దేహాన్ని ధరించి కూడా పిడికెడు మెతుకులకు నోచుకోనటువంటి వాడు, చిటికెడు వాత్సల్యానికి కూడా నోచుకోనివాడు, సభ్య సమాజం నుంచి దూరమైనటువంటి వాడు, అటువంటి ఆ దీనజనులని రక్షించటమే నా ఒక కర్తవ్యం అన్నారు. అలాగే ధర్మోద్ధరణ, ధర్మాన్ని నేను ఉద్ధరించాలి అన్నారు. ధర్మాన్ని ఉద్ధరించటం అంటే మనబోటి వారందరి చేత ఆ ధర్మాన్ని ఆచరింపజేయటమే. ధర్మాన్ని ఆచరించటం అంటే ఏ పని ఎప్పుడు ఎంతవరకు ఎట్లా చేయాలో అది మాత్రమే చేయటం, చేసిన మరుక్షణం ఇది నేను చేశానన్న భావనలో ఉండకుండా పరమాత్మ చేయించుకున్నాడు దానితో మనకేం పని అని మళ్ళీ ఖాళీ చేసుకుని వెళ్ళగలిగినటువంటి ఆ ధర్మాచరణ. అలాగే ఈ సర్వప్రపంచము నా వలన ఆనందాన్ని పొందుగాక, సర్వప్రపంచం నుంచి నాకు కూడా ఆనందం వచ్చుగాక అనేటువంటి ఋగ్వేద వాక్యానుసరణీయమైనటువంటి ఈ సత్ని స్వామి బోధ చేయటానికి వచ్చారు. కనుక అది ధర్మోద్ధరణ. చివరగా నిజానికి మొదటిగా వేదోద్ధరణ. వేదము అంటే విద్య అనర్థం. వేదము అంటే సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం ఇవి మాత్రమే కాదు, విద్ అంటే విద్య. దేనిని మనం తెలుసుకోవలసి ఉన్నదో తెలుసుకోగలిగితే మనం వేద విధులం అవుతాం, లేకపోతే శాస్త్ర కోవిధులం అవుతాం తప్ప వేద విధులం కాం. దేనిని తెలుసుకోవాలి అని, సత్తుని తెలుసుకోవాలి. సత్తుని తెలుసుకోవాలంటే ఏ పుస్తకం చదవాలి? నిన్ను నువ్వు చదువుకోవాలి. పుస్తకం చదివితే రాదు. కనుకనే ఈ సత్ అనబడేటువంటిది ఈ వేదాన్ని జీవన శైలి ద్వారా, జీవన దృక్పథం ద్వారా, జీవన విధానం ద్వారా, జీవితంలో మానవీయమైన విలువలు పాటించటం ద్వారా మానవుడు పరిపుష్టుడు కావాలి తప్ప బోధించి 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 అని 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 ఎంతకాలం అంటాడు? అన్నవన్నీ వినాలి, విన్నవన్నీ మననం చేయాలి, మననం చేసినవన్నీ నిధిధ్యాసనం చేయాలి, దాని నుంచి ఆచరణాత్మకం చేయాలి, కర్మానుష్ఠానం చేయాలి, కర్మానుభవాన్ని పొందాలి, అనుభూతిని చెందాలి, విభూతి స్థాయికి వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి ఈ అన్న అన్ని మాటలకి మళ్ళీ మూలం ఏది అంటే సత్ మాత్రమే మూలం. ఏది నశించటం లేదో స్వామి యొక్క డ్రెస్ అడ్రస్ సత్యానికి గుర్తులు. ఎట్లా అంటే నేను సాయిబాబాను అన్ననాడు ఎట్లా అన్నప్పటికీ, ఇది నా అవతార ప్రకటన అని ప్రకటన చేసిన నాటి నుంచి అవతార పరిసమాప్తి వరకు వారి డ్రెస్సులో మార్పు లేదు, అదే డ్రెస్. 14 ఏళ్ల పిల్లవాడు కషాయం గట్టుకు తిరగలడా? మనం కొనిస్తే విసిరేస్తాడు. సత్తు గనక ఈ దేహాన్ని ఈ మానాన్ని కాపాడాలి గనక అదే డ్రెస్, దాంట్లో డిజైన్ చేంజ్ కూడా లేదు, అవే 3 పిన్నులు, అదే కాలరు, అదే డ్రెస్సు. శరీరము వయస్సు ద్వారా, ఆ దేహ పరిణామం ద్వారా మార్పులు చెందుతూ సైజు మారిందే తప్ప దానిలో రూపం మాత్రం మారలే. అలాగే డ్రెస్సు అలా ఉంటే అడ్రస్ కూడా అదే. అడ్రస్ ఏమిటయ్యా అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా. తెలియని వాళ్ళకి మనకంటే స్వామి, తెలియని వారికి పుట్టపర్తి సత్యసాయి బాబా అంతేగా, పుట్టపర్తిలోనే ఉన్నారు. ఇంకా షిరిడీ బాబా అక్కడక్కడ తిరిగి తమ దేహానికి 39 సంవత్సరాలు వచ్చేదాకా బయటపడలేదు. షిరిడీ అనేటువంటి గ్రామంలోకి వెళ్ళి అది తనని పుణ్యక్షేత్రం చేసుకున్నారు గనక ఆయన షిరిడీ సాయి అయినారు. అసలు పుట్టపర్తిని అంటే ఏమిటి అని అంటే పుట్టు ఎపార్ట్ ఐ ఈజ్ పుట్టపర్తి. పుట్టు ఎపార్ట్ ఐ నేను అన్న భావన పక్కకు పెట్టగలిగితే దాని పేరు పుట్టపర్తి. పుట్టపర్తి అంటే గ్రామం కాదు, బస్టాండ్ కాదు, అక్కడున్న ఇళ్ళు కాదు, మనుషులు కాదు, మేనులో ఉన్న నేను అనే భావాన్ని పక్కకి తొలగించగలిగినటువంటి మహాసహజ పుణ్యక్షేత్రము ఈ ప్రపంచంలో. వైదాంతిక భూమిక ఏది అంటే అదే. స్వామి వైరాగ్య స్థితిలో అనుష్ఠానాలు చాలా గొప్ప స్థాయి. ఎందుకంటే శాంతిర్నితంతమహిత పరమాశక్తి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం. ఆ గురువుకి, అవతారమూర్తికి, శుద్ధ చైతన్యానికి, సత్పదార్థానికి, సత్యంగా కనుగొనవలసిన యథార్థానికి ఏముండాలంటే శాంతం ఉండాలి. స్వామి ఎన్నడైనా మన ఎరుకలో, మనం చూసినంతలో, మన అనుభవంలో కన్నెర్ర చేసిన సందర్భం ఉన్నదా అంటే లేనే లేదు. నిజానికి మన పని కానప్పుడు మనం కాస్త కన్నెర్ర చేశాం. స్వామి అన్నారు, మీ పనులు అయినంతకాలం నన్ను సాయిరామ్ అంటారు, ఎప్పుడైనా కాస్త అటు ఇటు లేట్ అయితే సైరామ్ అని నన్ను విడిచి కూడా వెళ్ళిపోతారు, మీరు విడిచినా మిమ్మల్ని నేను విడవను అన్నారు. అది శాంతము యొక్క రసం. అది పరమేశ్వరుడి రసం. నవరసాలలో పరిపూర్ణమైన రసం ఏమిటంటే శాంతరసమే. శాంతరసం ఎవరు పాటిస్తారో వాళ్ళకి మానవమానాలు ఎక్కువ ఉంటాయి. అవమానం దేహానికే కానీ నాకు కాదన్నటువంటి భావనలో సత్యసాయి భగవానుడి యొక్క అవతారం అంతా కూడా అలాగే సాగింది. కనుక శాంతిర్నితాంతమహిత పరమాశ్య శక్తి. మనందరం మనబోటి వాళ్ళం, కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది స్వామిని దర్శనం చేసుకుని ఆనందాన్ని పొందారు. దర్శనం చేస్తే ఏం ఆనందం? ఆయన మాట్లాడాలి, కాస్త ఆయన పాదం తాకాలి, ఏదన్నా మనకు ఉంగరమో బొంగరమో చేతిలో పెట్టాలి. ఇవేమీ లేకుండా కేవలం చిన్న పాకెట్ సైజు ఫోటో ఎవరి చేతికన్నా ఇస్తే గుండెకి హత్తుకొని పెట్టుకుంటామే. అది ఏమిటి అంటే ఆ ముఖమండలంలో ఉన్నటువంటి దివ్య కాంతి వలయం. అది అది ఆకర్షణ వలయం. అది అది మనల్ని దగ్గరకు చేర్చుకునేటువంటి ఒక అమ్మదనము. అది కమ్మదనము, అది చల్లనితనము. అంతేకాదు వైరాగ్యం అద్భుతతమం. వైరాగ్య భూమికలో స్వామి చూడండి, కాలుకి చెప్పు లేదు, కంటికి జోడు లేదు, కొన్ని వేల లక్షల ఉంగరాలు ఇచ్చుంటారేమో, తన చేతికి మాత్రం ఉంగరం లేదు, చేతికి కంకణం లేదు, గడియారం లేదు, ఆయన దగ్గర ఏమీ లేదు. లేదు, మన దగ్గర అవన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేనివాడేమో దేవుడైనాడు, అన్నీ ఉన్న మనమేమో ఇంకా కావాలని ఏడుస్తూనే ఉన్నాం. ఏమీ లేదు కనుకనే, దేనిని ఆయన దగ్గరకు తీసుకోలేదు కనుకనే, తన దేహాన్ని కూడా స్వామి, దేహాభిమానం పోవాలి, దేహాత్మభావన వదిలిపెట్టి దేహభావనలో నుంచి ఆత్మభావనలోకి రండి, దైవప్రీతిలోకి రండి అని 72 సంవత్సరాల బోధాకృతిగా సత్యసాయి భగవానుడు సాగించినటువంటిదంతా ఒక సత్య అనంత ప్రవాహం. ఇది సత్య వేదికగా సర్వ ప్రపంచాన్ని స్వామి మార్చారు. కనుక ఏది మార్పు చెందకుండా ఉన్నది అంటే స్వామి ఏమన్నా మార్పు చెందారా? ఏం మార్పు లేదు. 50 ఏళ్ల నాటి డివోటీ 40వ వరుసలో కూర్చున్న వెళ్ళి పలకరించిన పరమ సాధువు, పరమ దయాళువు, కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి స్వామి. ఏమో ఈ జనమంతా పెరిగిపోయినారు, స్వామి మనల్ని ఎక్కడ గుర్తుపెట్టగలరు, ఆ చిన్ననాటి మాటలే వేరు అనుకున్న వారికి తక్షణమే సమాధానమిచ్చింది. కారణమేమిటంటే స్వామి అనే అది సత్ కనుక, అది బ్రహ్మ పదార్థం గనక, దాని చూపుకి నోచుకొని ప్రాణి లేదు, దాని భావనలో ఒదగనటువంటి ఇమడనటువంటి ప్రాణి లేదు, దాని సంకల్పానికి గురి కాని జీవి లేడు కనుక సత్ అంటే స్వామి, స్వామంటే సత్. తన యావజ్జీవితం కూడా అంటే ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం కూడా స్వామి సత్తుగానే ఉన్నారు. చిట్ట చివరగా మనందరికీ తెలిసింది కూడా, స్వామి ఆ దేహాన్ని వైద్యాలయానికి తీసుకువెళ్ళినప్పుడు కూడా వైద్యులతో స్వామి అన్నటువంటి మాట, నేను హాయిగా ఉన్నాను, ఆ దేహంతో నాకు పరిలేదు. ఎంత అందమైన మాట చూడండి. దానికి మీరు ఏం కావాలో చేసుకోండి, నాకేమీ సంబంధం లేదు. ఎవరు అనగలరంటే దేహాన్ని తృణప్రాయంగా, దేహము తాను కానట్లుగా, తాను దేహము మాత్రమే కానట్లుగా ఎవరైతే ఉండగలరో, ఎవరైతే జీవించగలరో, అటువంటి వారు మాత్రమే సచ్చిదానంద స్వరూపంగా ఈ ప్రపంచంలో ఉంటారు. కనుక సత్ అనబడేటువంటి విచారధారలో సత్యసాయినామాభిరామ సచ్చిదానంద గురుమూర్తితోచే సుప్రసన్నతా స్ఫూర్తి దివ్యదీప్తి విమలోదాత్త ఉదాత్తమూర్తి జ్ఞానము రూపమై మౌనము భాషయై చూపులు బోధయై రూపుకట్టిన శివమై మనసుకు పరవశమై ఈ జన్మకు కైవసమై ఈశ్వరో గురురాత్మేతి అను తోచనా తరి ఈ కైవల్య సిరి. స్వామి యొక్క స్వామిని ఎవరు పొందారో, స్వామి యందు ఎవరికి మనస్సు లగ్నమయ్యున్నదో, ఎవరు స్వామి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారో, ఎవరు ఆ సత్తుని పట్టుకోవాలని ఒక అధ్యాయంగా, ఒక అధ్యయనంగా, ఒక అభ్యసనంగా తమ జీవయాత్ర సాగిస్తున్నారో వారందరికీ కూడా సత్యసాయి భగవానుడు ఒక కదలని సిరి. మిగతాదంతా కదిలేసిరి. ఆస్తులు వస్తాయి పోతాయి, అవమానాలు వస్తాయి పోతాయి, విజయాలు వస్తాయి పోతాయి, దేహం వస్తుంది పోతుంది, కానీ నిత్యము సత్యము శాశ్వతము నవనవోన్మేషమైనటువంటి సత్యసాయి భగవానుడు సత్తుగా ఈ ప్రపంచంలో మనకు దర్శనమిచ్చి మనతో కూడి ఉండి మనల్ని నడిపించి మనని ధర్మ మార్గంలో, సమాజ సేవా మార్గంలో సర్వ ప్రాణులను ప్రేమించగలిగినటువంటి ఒక ఉదాత్త భూమికలో సంచారం చేయించిన ఆ సత్, సర్వవేదములకు మూలమైన సత్తే సత్యసాయి భగవానుడు. సర్వోపనిషత్తులు అంటే ప్రధానంగా ఈశావాస్యోపనిషత్తు, దశోపనిషత్తులు, ఆ దశోపనిషత్తుల అన్నింటిలో బృహదారణ్యక ఉపనిషత్తు అనబడేటువంటి దాంట్లో బృహత్ అరణ్యకమై ఉన్నటువంటిదంతా సత్యసాయి భగవానుడు మనతో గడిపిన, మనము సత్యసాయి భగవానుడితో గడిపిన ప్రతి క్షణము కూడా ఉపనిషద్ భావనే. ఉపనిషత్ అంటే మంత్రం కాదు, ఉపనిషత్ అంటే దాంట్లో ఉన్న విచారధార కాదు. ఉపా దగ్గరగా నిషత్ కింద కూర్చొని పరస్పరము బోధయంతి, స్వామి చెప్పగా మనం విని, మనం అడగ్గా స్వామి చెప్పి, ఎప్పుడైతే పరమాత్మ ముఖమండలంలో నుంచి ఒక సత్యాన్వేషణ, సత్యార్థము, పదార్థ విచారణ, వివేకము, వివేచనము, చింత చింతన ఇవన్నీ కూడా అనుగ్రహ ప్రవాహంగా మనకు కలిగించిందో అది ఒక సత్తు మాత్రమే ఇవ్వగలదు అనేటువంటి దాన్ని మనం గనక దృష్టిలో పెట్టుకున్నట్లయితే రామకృష్ణాద్యవతారాలు కూడా పరిమితమైన ప్రాదేశికమైన ప్రభావాన్ని మాత్రమే చూపిస్తే సత్యసాయి భగవానుడు ఉపఖండాన్ని దాటి, ద్వీపాలు దాటి, అనేకమైనటువంటి లోకలోకాంతరాలు దాటి ఎక్కడికి తీసుకువెళ్ళారంటే ప్రపంచంలో ఈ క్షణంలో ఎక్కడైనా ఏ మూలైనా సరే స్వామిని గురించిన విచారణ జరుగుతూనే ఉంటుంది. అందులో మనం కూడా చేస్తున్నాం అంతే తప్ప సర్వ ప్రపంచం కూడా స్వామి భావనలో నిలకడ చెందేలాగా, అలాగే ఈ సత్ అనబడేటువంటి మూలంలోకి వెళ్ళేలాగా సర్వోపనిషత్తుల, సర్వ వేదాల, సర్వ భావనల, సర్వ పురాణాల యొక్క సారాన్ని సత్ కనుకనే ఒకరు అడిగితే 18 పురాణాల సారాన్ని ఆధునిక భాషలో చెప్పారు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. క్యాలెండర్ మీద ప్రింట్ చేసుకునే స్లోగన్ కాదది, గుండెలలో నిండుగా నింపుకొని జీవన పరమార్థాన్ని సాధించుకోవలసినటువంటి వాడు, వైదాంతిక భూమికలో నిలకడ చెందవలసినటువంటి వాడు, పారమార్థిక జీవితాన్ని పొందవలసినటువంటి వాడు, ఎత్తి వచ్చినటువంటి జన్మని సార్థకం చేసుకోగలిగినటువంటి వాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ రెండింట్లలో మనం ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయకపోయినా, ఎవరినైనా చూపు చేత, భావన చేత, తలపు చేత, స్మృతి చేత బాధించినా మనం సత్యసాయి భగవానుడి భక్తులుగా అనుకోవటానికి మనకు అర్హతే లేదు. కనుక స్వామి సత్ అని మనం ఎప్పుడైతే నిరూపణ చేసుకున్నామో, ఏ రకమైన తత్వార్థ విచారణలో మన మనస్సు నిమగ్నమై ఉన్నదో, ఆ క్షణం నుంచి సత్యసాయి మూలమేమిటి, మన మూలమేమిటంటే ఆదిత్యుడి నుంచి అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఎట్లా సూర్యుడి నుంచి భిన్నం కావో, చంద్రుడి నుంచి వచ్చే సుషుమ్నా కిరణాలు ఎట్లా చంద్రుడి నుంచి భిన్నం కావో, సత్ అనబడేటువంటి మూల బ్రహ్మ పదార్థంలో నుంచి అవనీ సంచారానికి వచ్చిన సత్యసాయి భగవానుడి నుంచి వచ్చిన మనం కూడా స్వామి కంటే భిన్నం కాదు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. మరి ఇంత తేలిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన సత్తని తేలిపోయింది, మన మూలం కూడా అదేనని తేలిపోయింది, ఆయనలో నుంచి మనం వచ్చేసామని ఒక విచారణ చేసుకున్నాం. మరి మనం ఏం చెయ్యాలి? స్వామి వలె జీవించాలి, వేరే మార్గం లేదు. స్వామి వలె ఆలోచించాలి, వేరే మార్గం లేదు. స్వామి వలె అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. నిజానికి ప్రపంచం స్వామికి చేసిన సేవ కంటే స్వామి ఈ సర్వ ప్రపంచానికి చేసిన సేవ కొన్ని కోటానుకోట్ల రెట్లు ఎక్కువ. మనం ఏం చేయలేదు ఆయనకి. ఏం చేసాం? చూసాం, వచ్చాం, దేవుడు అనుకున్నాం, వచ్చేసాం, ఆ స్వామి మాకు తెలుసు అనుకున్నాం, వచ్చేసాం. ఏం పొందాము? అహంకారాలు అక్కడే ఉన్నాయి, మమకారాలు అక్కడే ఉన్నాయి, ఈర్ష్యాసూయలు అక్కడే ఉన్నాయి. పూర్ణమైన శుద్ధమైన మూలమైనటువంటి సత్తుతో మనం కూడి ఉండి కూడా చెదపురుగు అగ్నిదాకా వెళ్ళి కూడా చెద మనస్తత్వాన్ని ఎట్లాగైతే వదులుచుకోలేకపోయిందో, అగ్నికి భయపడి నేనే పోతానేమునుడు వెనక్కి వెళ్ళిందో, అట్లా మనం వెళదామా? ఆ సత్ అనబడేటువంటి జ్ఞానాగ్నిలో దగ్ధమై మళ్ళీ శరీరమే అక్కరలేని, జన్మే అక్కరలేని, పునరావృత్తి రహితమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి సాధనకి మనం అందుకుందామా? బ్రహ్మానంద పదాన్ని అందుకుందామా? ఆ పదాన్ని ఎట్లా పొందాలి? విచారణ చేసుకుంటూ స్వామి నుంచి ఏమి పొందినా పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఆనందించాం. మరి మన నుంచి కూడా ప్రపంచం ఎప్పుడైనా ఏదైనా ఆశించినప్పుడు అన్కండిషనల్గా ఏ రకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా, ఏ అవసరానికి లోబడకుండా, ఏ స్వార్థం లేకుండా మనం కూడా ఇవ్వగలిగినట్లయితే అప్పుడు మాత్రమే మనకు స్వామి అర్థమైనట్లు లెక్క. స్వామి దేవుడు గనక అన్నీ చేశారండి మనం ఎక్కడ చేయగలమంటాం. నేనంటాను స్వామి దేవుడు గనక అలా చేశామంటున్నాం, ఆ దైవంలో నుంచి వచ్చిన మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనలో సంకుచితత్వం, మనలో ఇంకా అరిషడ్ వర్గాలు, మనలో ఇంకా జన్మాంతరమైనటువంటి వాసనలన్నీ కూడా మూట కట్టుకొని ఘనీభవించి ఉన్నాయి గనక దానిని పోద్రోలాలి, లోపల ఉన్న చీకట్లన్నింటినీ కూడా పక్కకు నెట్టాలి, మనలో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి ఆ సత్ అనేటువంటి దివ్యమైనటువంటి కాంతిలో మనం కూడా వెలిగిపోవాలి. అందుకనే భారతీయ సిద్ధాంతం అంతా కూడా, ఆర్ష ధర్మం అంతా కూడా అద్వైత భూమికే కానీ ద్వైత భూమిక కాదు. అందుకనే మొట్టమొదట మనం అనుకున్నాం స్వామి రావటానికి ముందు వచ్చిన వారంతా దైవాన్ని కనుక్కోమన్నారు. స్వామి ఆ మాట చెప్పలేదు, నీవే దైవం, ఆ భావనలో ఉండు. ఎవరైనా మీరు చాలా మంచివారండి గొప్పవారంటే మనం ఒక్కసారి ఆగాలి, అంటే వాడు మనకు చెప్తున్నాడన్నమాట మనం బాగా మంచివాడుగా ఉండాలని, గొప్పవాడుగా జీవించాలని మనకు హెచ్చరిక చేస్తున్నాడే తప్ప వాడు అనగానే మనం మంచివాళ్ళం కాలేదు, మనం గొప్పవాళ్ళం కాలేదు. అలాగే సత్యసాయి భగవానుడి యొక్క భక్తులుగా బిడ్డలుగా, భక్తుడు చిన్నమాట నా దృష్టిలో, సత్యసాయి భగవానుడి యొక్క బిడ్డలుగా ఆ మూలం నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా మన కర్తవ్యం ఏమిటంటే 86 సంవత్సరాల స్వామి అవనీ సంచారంలో 1-to-1 స్వామికి రిలేషన్ ఉంది. చెప్పారు స్వామి ఒక మాట, మీకు నాకు ఏజెంట్ అంటూ ఒకడు లేడు, ఏజెంటూ లేడు అన్నారు. ఆ ఏజెంటు ఉన్నాడు అనగానే వాడి మీద ఆధారపడతాం. నీకు నాకు ఉన్నది స్వస్వామి సంబంధిత, మధ్యలో వీడు ఫలానని చెప్పక్కర్లేదు. స్వామి, స్వామికి మనమెవరో తెలుసు, మనకు మాత్రం స్వామి తెలియని స్థితిలో ఉన్నాం గనక ఆ తెలియబరచేటువంటి దిశగా సత్యసాయి భగవానుడు సత్యార్థ నిరూపణ చేసి సత్యంగా ఇలా జీవించి ఇలా ఉండండి అని చెప్పారు గనక మనం కూడా అలాగే జీవించాలి, అలాగే ప్రేమించాలి, అలాగే సేవించాలి, అలాగే అందరినీ దగ్గర తీసుకోవాలి. అందరూ మనవాళ్ళు ఎంతకాలం ఉంటాం ఇక్కడ? 60, 70, 80, 90 పోని. ఇందులో ఏ ఒక్కడిని గనక మనం పొందలేకపోయినట్లయితే, అందరినీ పోగొట్టుకుంటూ వెళ్ళిపోయినట్లయితే చివరకు జీవితం ఎంత వ్యర్థంగా ముగిసిపోతుందో గమనించండి. అందుకనే సత్తుతో కూడి ఉన్న, సత్యసాయి భగవానుడితో కూడి ఉన్న మనమంతా కూడా కలుపుకోవటమే మన ప్రధానమైన భూమిక కావాలి. విడగొట్టుకోవటం ఎంతసేపు? స్వామన్నారు 2 అక్షరాలు బంగారు, ప్రపంచాన్ని గుండె దగ్గరకు తెచ్చేది రా అనే అక్షరం, పో అనే 2 అక్షరం నేను వాడి నుంచి దూరం చేస్తుంది. రా దగ్గర పెట్టుకో, పో వదిలిపెట్టు అన్నారు. ఆ రా పట్టుకోవాలి. ఆ రా పట్టుకుంటే పరమాత్మ మనవాడవుతాడు. పరమాత్మే మనవాడైన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని అడగక్కర్లేదు. ఆ మూలాన్వేషణలోకి భారతీయ తత్వచింతన అంతా కూడా పై పైన కాదు. అందుకనే స్వామి అంటారు రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి బంగారు. ఆ రూట్స్ని పట్టుకోవాలి, మూలాన్వేషణకు వెళ్ళాలి. ఇది పరిపూర్ణమైన సమగ్రమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క సత్యార్థ విచారణగా, సత్యాన్ని సతతము ఆనందంగా ఉండటం ఒకటి, సతతము ఆత్మనిష్టలో ఉండటం రెండవది, సతతము స్పృహతో ఉండటం రెండవది, సతతము ఎరుకతో ఉండటం ఒకటి, సతతము సచ్చిదానంద స్థితిలో ఉండటం మరొకటి, సతతము సత్యసాయి రామనామ స్మరణాంచితమైనటువంటి దేహంగా ఉండటం మరొకటి, స్వామి బోధించినటువంటి సేవలో అన్ని వేళల పరితృప్తమైన, పరివ్యాపకమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, అనంతమైన, అచ్యుతమయమైనటువంటి, ఆనందమయమైనటువంటి జీవధారణి మనం గనక పట్టుకోగలిగితే అది సత్తుగా మిగిలిపోతాం. లేకపోతే ఒక సుబ్బారావు గారు పుట్టారు, ఓ సుబ్బారావు గారు పెరిగారు, ఆ సుబ్బారావు గారు పోయారు కాదు. సత్తుగా వచ్చాం, సత్తుగానే జీవించాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం? సర్వము సత్యంలో నుంచే వచ్చింది, ఈ వచ్చినదంతా మళ్ళీ సత్యంలోకి వెళుతున్నటువంటి స్వామి మాట దృష్టిలో పెట్టుకొని ఎక్కడ నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఒకే ఇంట్లో నుంచి మనందరం కలిసి రాలా, కానీ అందరం కలిసి ఇక్కడికి మాత్రం వచ్చాం. ఇది సత్యం. రెండో సత్యం ఏమిటంటే మళ్ళీ మనం మన మన స్వస్థానానికే వెళుతున్నాం. ఇక్కడ బయలుదేరి ఇంకోళ్ళింటికి వెళ్ళటల్లా, మన ఇంటికే వెళ్తున్నాం. కాబట్టి సత్యంలో నుంచి వచ్చిన మనం సత్యంలోకే వెళ్ళాలి, సత్యంగానే జీవించాలి, సత్య ప్రకాశమానంగా వెలిగిపోవాలి. అటువంటి యోగాన్ని, ప్రాప్తిని, శక్తిని, ఆనందాన్ని, అనుగ్రహాన్ని, అవకాశాన్ని, సన్నివేశాన్ని, సందర్భాన్ని, సర్వేశ్వరుడైనటువంటి, సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడు మనకు అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, సాయిరాం.